The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం ఆగస్ట్ 27, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. నాకు నిన్న ఒక లిజనర్ మెసేజ్ పెట్టారు, ఏమండి మీరు కరెంట్ అఫైర్స్ గురించి ఇంత మాట్లాడతారు కదా, మీరు ఎందుకు ఎన్ఎంసీ బిల్ గురించి మాట్లాడలేదు అని. అప్పుడు కానీ నాకు అసలు నేను ఇది చెప్పలేదన్న విషయం గుర్తురాలేదు. ఎందుకంటే జూలై లాస్ట్ వీక్లో నేను ఈ విషయం మీద పెద్ద రచ్చ చర్చ అన్నీ జరిగినాయి. ఎందుకు అపోజ్ చేస్తున్నారు, అసలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఇలాంటి చాలా విషయాల మీద. బట్ దెన్ నాకు అంటే నేను అది మీతో మాట్లాడానా ఎవరితో మాట్లాడానా అనేది అయితే నాకు గుర్తురాలా. సడన్గా నిన్న లిజనర్ మెసేజ్ పెట్టేసరికి, ఆయన పేరు రవికిరణ్ గారు, మెసేజ్ పెట్టేసరికి ఏంటిది సడన్గా నేను అసలు మాట్లాడకపోవడం ఏంటి, కరెంట్ అఫైర్స్ నేను చక్కగా మాట్లాడతాను కదా, ఏమైంది నాకు అనుకుని ఒకసారి ఆలోచించాను. పాతవన్నీ తిరగేశాను. ఆ జూలై దరిదాపుల్లో ఎప్పుడైనా అసలు నేను ఎన్ఎంసీ బిల్ గురించి మాట్లాడానా అని, లేదు. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే దిస్ హ్యాస్ టు బి అడ్రస్డ్ అని చెప్పి. అందుకని బెటర్ లేట్ దాన్ నెవర్ అంటే ఈపాటికే మన అందరికీ తెలుసు, కానీ స్టిల్ ఎందుకన్నా మంచిది. అసలు ఎందుకు అపోజ్ చేశారు మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అనే విషయం అయితే తెలుసుకోవాలి కదా. అందుకని ఇవాళ ఎన్ఎంసీ బిల్ గురించి చెప్తాను. మామూలుగా ఆగస్ట్ 1, 2019 రాజ్యసభ ప్రజెంట్ ఉన్నటువంటి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956ని రీవోక్ చేసి ఆ యాక్ట్లో ఉన్నటువంటి రూల్స్ని స్టాండర్డ్స్కి తగ్గట్టు రెగ్యులేట్ చేస్తున్నటువంటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని, అంటే దాంట్లో ఉన్నటువంటి బోర్డు మెంబర్స్ని కూడా కలిపి రీప్లేస్ చేసి ఒక కొత్త మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ప్రాక్టీస్ సిస్టమ్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావాలి అని ద నేషనల్ మెడికల్ కమిషన్ బిల్ అనేదాన్ని ప్రవేశపెట్టింది, క్లియర్ కూడా చేసింది. ఈ బిల్ పాస్ అవడం మీద నేషన్ వైడ్గా మెడికల్ స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అసలు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ అంటే ఏంటి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, ఈ ఎన్ఎంసీ బిల్ ఏంటి, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడాను ఇప్పుడు మనము ఆన్సర్స్ ట్రై చేద్దాం. ఎందుకంటే పూర్తిగా అందరూ ఏంటంటే ఇది వేస్ట్ అంటారు కొంతమంది, కొంతమంది ఎస్ ఇది కావాలి అంటారు, బట్ దెన్ దానికంటూ ప్రోస్ అండ్ కాన్స్ అంటూ ఉంటాయి కదా. సో అందుకని ఈ ఎన్ఎంసీ బిల్ ఏంటి అనే విషయం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ యాక్ట్ని ఫస్ట్ టైం 1933 ఇంప్లిమెంట్ చేశారు. మెడికల్ ఫీల్డ్ని చూస్ చేసుకునే ప్రతి ఇండివిజువల్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ ఇన్స్టిట్యూషన్స్లో యూనిఫామ్ అండ్ ఫెయిర్ స్టూడెంట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇండిపెండెన్స్ తర్వాత నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ పెరగడం వల్ల, మోడర్న్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రెస్ అవ్వడం వల్ల 1956 ఈ యాక్ట్ని కొంచెం ఇంకొక కొత్త సెట్ ఆఫ్ రూల్స్ తోటి రీవ్యాంప్ చేశారు. మళ్ళీ ఆ రూల్స్ని 1964, 1993, 2001 అలా అప్పుడప్పుడు వాళ్ళకి ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఉంది అనుకున్నప్పుడల్లా మోడిఫై చేస్తూ వచ్చారు. అయితే ఈ ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న రూల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే రూల్స్ని రెగ్యులేట్ చేయడం ఏదైతే ఉందో, దానికోసమని ఒక కౌన్సిల్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని 1934 ఫామ్ చేశారు. మన కంట్రీలో ఉన్నటువంటి ప్రతి మెడికల్ యూనివర్సిటీ ఖచ్చితంగా దీని కిందకు వస్తుంది, ఈ రూల్స్ని ఒబే చేసే రన్ అవుతాయి, అలా కాకుండా అసలు జరగదు. అంతేకాకుండా ఇండియాలో ఏదైనా ఒక యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఏదైనా ఒక క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అసలు అది ఎలిజిబులా కాదా అనేది కూడా ఈ కౌన్సిల్ రికగ్నైజ్ చేసి సర్టిఫై చేసి ఆ కాలేజ్ని ఆర్ ఆ యూనివర్సిటీని మీరు ఇంక ఇప్పుడు మెడికల్ స్టడీస్ స్టార్ట్ చేయొచ్చు అనేటటువంటి ఒక పర్మిషన్ లెటర్ని ఇస్తుంది. ఏ కాలేజ్లో ఏ కోర్సులు ఉండాలి, ఎన్ని సీట్స్ ఉండాలి, అవన్నీ కూడా ఈ కౌన్సిలర్ డిసైడ్ చేస్తుంది. ఎంబీబీఎస్ పీజీ అడ్మిషన్స్లో ట్రాన్స్పరెన్సీ కోసం అని చెప్పి నీట్ ఎగ్జామ్ పాలసీని ఇంప్లిమెంట్ చేసేది వీళ్ళే. ఇందులో 85% సీట్స్ని కంట్రోల్డ్ ఫీ స్ట్రక్చర్లో సెంట్రల్ గవర్నమెంట్ కింద వాళ్ళు ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఏ కాలేజీలో చదివినా అక్కడ ఫీ గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది, అందులో ఇంకా డౌటే లేదు. ఏ మెడికల్ కాలేజ్ తీసుకున్నా సరే గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ఈ 85%లో సీట్స్ ఇస్తారు. మిగిలిన 15%లో రిజర్వేషన్ టు ప్రైవేట్ కాలేజెస్, అవి ఇంకా వాళ్ళు ఇష్టం, కోట్ల కొద్ది అమ్మేసుకుంటారు కదా ఆ టైప్ అన్నమాట. బట్ లార్జ్ నెంబర్ బై లార్జ్ 85% అంటే నిజంగా మంచి, చెప్పాలంటే ఒక కన్సిడరబుల్ అమౌంట్. మరి అసలు ఈ ఎగ్జామ్స్ టైంలో జరిగేటటువంటి ఇన్స్పెక్షన్ నుంచి మొదలు పెడితే ఒక డాక్టర్ ప్రాక్టీస్ పెట్టుకునేవడానికి పర్మిషన్ ఇచ్చే లైసెన్స్ వరకు ప్రతి ప్రాసెస్ ఈ కౌన్సిలే ఓవర్సీ చేస్తుంది. ఈ కౌన్సిల్లో ఉన్నటువంటి మెంబర్స్ మ్యాక్సిమం అందరూ కూడా మెడికల్ ప్రొఫెషన్ రిలేటెడే ఉంటారు, అండ్ వాళ్ళతో పాటు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. ఈ మెంబర్స్ని ఇంటర్నల్గా ఎలక్షన్స్ కండక్ట్ చేసి చూస్ చేసుకుంటారు, ఏది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్స్ని. అయితే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కరప్షన్ ఎక్కువ జరుగుతోంది అన్న యాక్యుజేషన్స్ వల్ల లాస్ట్ ఇయర్ మన ఇండియన్ గవర్నమెంట్ ఆ కౌన్సిల్ని డిజాల్వ్ చేయడం ఆర్ డిస్కంటిన్యూ చేసి కొత్తగా ఏదన్నా ఒక కొత్త రెగ్యులేటరీ కమిషన్ని పెట్టాలి అని ఆలోచన చేశారు. అందులో భాగంగా ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ అని ఒక రెగ్యులేటరీ బాడీని పెట్టాలని, అది ఫామ్ అయ్యే వరకు 7 ఆఫ్ ఇండియాస్ బెస్ట్ నోన్ గవర్నమెంట్ డాక్టర్స్ తోటి ఒక బోర్డ్ ఆఫ్ గవర్నర్ని అపాయింట్ చేశారు. అయితే ఆ బోర్డ్ ఆఫ్ గవర్నర్లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే డాక్టర్ రణదీప్ గులేరియా అని చెప్పి ఎయిమ్స్ న్యూఢిల్లీ డైరెక్టరు, డాక్టర్ జగత్ రామ్ అని చెప్పి పీజీఐఎంఈఆర్ చండీగఢ్ డైరెక్టరు, డాక్టర్ బిఎన్ గంగాధర్ అని చెప్పి నిమ్హాన్స్ బెంగళూరు డైరెక్టరు, డాక్టర్ నిఖిల్ టండన్ ఎయిమ్స్ ఢిల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోక్రైనాలజీ ప్రొఫెసరు, అలాగే డాక్టర్ బలరామ్ భార్గవ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ న్యూఢిల్లీ డైరెక్టరు, డాక్టర్ ఎస్ వెంకటేష్ డీజీహెచ్ఎస్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఇలా ఈ 7 ఆరుగురు కలిసి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్గా అపాయింట్ అయ్యారు. సో ఇది లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ప్రక్రియ. మరి ఆ తర్వాత ఏం జరిగింది చెప్తా ఈ చిన్న విరామం తర్వాత.
ఇంప్రెస్ అయ్యాను లైఫ్ లోనే, నేను ఎప్పుడు కాంప్రమైజ్ గాను నా నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో అలా మొత్తానికి ఒక 6 బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ తోటి నెక్స్ట్ ఇయర్ మనం ఎన్ఎంసీ ఖచ్చితంగా ఒకటి పెడదాము అని చెప్పి వాళ్ళు లాస్ట్ ఇయర్ ఇట్లా పెట్టారు, నెక్స్ట్ ఇయర్ నేషనల్ మెడికల్ కమిషన్ అనేది ఒకటి స్టార్ట్ చేద్దామని. సో కట్ చేస్తే 2019 అంటే ఈ ఇయర్ ఎన్ఎంసీ అనే ఒక కొత్త రెగ్యులేటరీ బాడీ ఫామ్ అయింది. అండ్ దాని బిల్ని డాక్టర్ హర్షవర్ధన్, మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఇంట్రడ్యూస్ చేశారు. అయితే అసలు ఈ బిల్ ఏం ప్రపోజ్ చేస్తుంది, ఎందుకు ఈ మెడికల్ ఫ్రెటర్నిటీ ప్రొటెస్ట్ చేస్తుంది అన్న విషయానికి వస్తే, ఈ ఎన్ఎంసీలో టోటల్గా 25 ఉంటారు. అందులో 20 సెంట్రల్ గవర్నమెంటే నామినేట్ ఆర్ అపాయింట్ చేస్తుంది. అయితే ఆ 25 మ్యాక్సిమం అందరూ కూడాను గవర్నమెంట్ అఫీషియల్స్ లేకపోతే అట్లాంటి వాళ్ళు అన్నమాట. ఒక 5 మాత్రమే ఈ మన రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉంటారు కదా, వాళ్ళు అది కూడా పార్ట్ టైం మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉంటారు, మిగతా 20 వేరే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేసేటటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంతే. అంటే ఎంసీఐలో 75% ఎలక్టెడ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉంటే ఎన్ఎంసీలో మాత్రం ఓన్లీ 20% ఉంటారు. మరి ఎందుకు మెడికో సపోజ్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ నాన్ ఎలక్టెడ్ మెంబర్స్ మ్యాక్సిమం గవర్నమెంట్ అఫీషియల్స్, అంటే మెడిసిన్ ప్రాక్టీస్ చెయ్యని వాళ్ళు, మెడికల్ ఫీల్డ్తో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్. సో ఎక్కువగా ఇట్లాంటి వాళ్ళు ఉండే ఛాన్స్ ఉన్నది. ఇదే గనక జరిగితే కంట్రోల్ మొత్తం బ్యూరోక్రాట్స్ ఆర్ పొలిటీషియన్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది. సబ్జెక్ట్ తెలియని వాళ్ళు పేపర్ దిద్దినట్టు అవుతుందన్నమాట, కరెక్ట్గా చెప్పాలి అంటే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఎంసీఐలో 85% బదులు ఓన్లీ 50% మెడికల్ సీట్స్ మాత్రమే కంట్రోల్డ్ ఫీ స్ట్రక్చర్లో సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటాయి. మిగిలిన 50% ప్రైవేట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ కిందకు వస్తాయి. ఇప్పుడు ఇన్నాళ్ళు ఏదైతే 85% 15% ఉండేదో, ఇప్పుడు అది 50-50 వెళ్తుంది. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇంకా ఫీ స్ట్రక్చర్ అనేది ఇంకా వాళ్ళ ఇష్టం, ఇంకా మామూలుగా దండుకోరు. ఎల్కేజీలకే కోట్లు అన్నట్టు లక్షల్లో ఫీజులు కట్టించుకుంటున్న వాళ్ళు, మరి మెడికల్కి ఖచ్చితంగా మెడికల్ సీట్లు మామూలుగానే హాట్ కేకుల్లో అమ్ముడుపోతూ ఉంటాయి. ఇంజనీరింగ్ సీట్లేమో అసలు నిండక బాబో ఎవరన్నా రండరా అన్న టైప్లో వీళ్ళేమో ఇంకా దాంట్లో సబ్సిడీలు అవి ఇవి ఇస్తారు, కానీ మెడికల్కి చాలా డిమాండ్ ఎక్కువ. అందుకే కదా నీట్లో వాటిలో అసలు ఎంతెంత ర్యాంకులు తెచ్చుకోవడానికి, ఎయిమ్స్లో సీట్ తెచ్చుకోవడానికి ఎంత కష్టపడుతూ ఉంటారు. అలాంటివన్నీ కూడా ఇప్పుడు మామూలుగానే 1 కోటి రూపాయలు 2 కోట్లు అంటారు. అలాంటిది కొంచెం ప్రైవేట్ కాలేజెస్ కొంచెం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి ఉన్నవి అయితే ఈసారి నుంచి ఇంకా రెగ్యులేషన్ కూడా లేకపోతే 50% వచ్చేస్తుంది, అంటే 85% నుంచి 50%కి వచ్చేస్తుంది. సో దాంతో ఏమవుతుంది, చాలామంది ఫీజులు ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇంకా ఫీ స్ట్రక్చర్ వాళ్ళ ఇష్టారాజ్యం కాబట్టి. ప్లస్ ఇంకోటి, మెడికోస్ ఎందుకు అపోజ్ చేస్తున్నారంటే, ఇంటర్ కానీ ప్లస్ టూలో కానీ అంత కష్టపడి చదివి రాత్రనక పగలనక ఆకాశ్ ఫిడ్జి అవి ఇవి అని చెప్పి ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని ర్యాంక్ వచ్చినా కూడా ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేని స్టూడెంట్స్ అంత ఫీ ఎఫోర్డ్ చేయగలరా? లేదు. ఐ మీన్ మోస్ట్ మెరిట్ స్టూడెంట్స్ సెంట్రల్లో ఉన్నటువంటి 50%లో సీట్స్ వచ్చేస్తాయి. ఓకే, కానీ నెక్స్ట్ డిజర్వింగ్ స్టూడెంట్ సంగతి ఏంటి? ఒకవేళ లైక్ వాట్ ఇఫ్ దే డిజర్వ్ ఎ సీట్ అండ్ దే కాంట్ అఫోర్డ్ ఇట్? అండ్ పాయింట్ టు బి నోటెడ్, మ్యాక్సిమం ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా పొలిటీషియన్స్వే ఉన్నాయి మనం ఒక లిస్ట్ కనుక తీస్తే. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము డాక్టర్ టు పేషెంట్ రేషియో 1:1000 ఉండాలి, బట్ మన ఇండియాలో అది 1:1596 ఉంది. అర్థమవుతుందా? ఒక డాక్టరుకి 1000 మంది పేషెంట్లు నిష్పత్తి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పినటువంటి అదొక రూల్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. వేరిన్ మన ఇండియాలో ప్రస్తుతం ఉన్నదేంటి, 1:1596. ఒక 4 తక్కువ 1600 వేసుకోండి, అంటే ఒక డాక్టర్కి 1600 మంది పేషెంట్లను చూడాల్సిన అవసరం ఉంది. సో యాడిక్వేట్ అండ్ హై క్వాలిటీ మెడికల్ ప్రొఫెషనల్స్ కానీ కొంచెం అంటే అందరికీ అవైలబుల్గా ఉండాలి, బేసిక్ ట్రీట్మెంట్ రూరల్ మోస్ట్ ఏరియాస్కి రీచ్ అవ్వాలి అనే థాట్ తోటి మిడ్ లెవెల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అయినటువంటి కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ అంటే ఆర్ఎంపీ పిఎంపీ నర్సులు హెల్త్ వర్కర్లు ఇలాంటి వాళ్ళు అనమాట, వీళ్ళకి మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే లిమిటెడ్ లైసెన్స్ ఒకటి అంటే 6 మంత్స్ బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కోర్స్ గనక చేస్తే వాళ్ళకి ప్రాక్టీషనర్గా సర్టిఫికేట్ ఇస్తారు. ఈ లైసెన్స్ అక్వైర్ చేసుకున్న వాళ్ళు ఇన్ కేస్ ఆ ఏరియాలో ఏదైనా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ లేకపోయినప్పుడు మాత్రమే ఓన్లీ కొన్ని స్పెసిఫైడ్ మెడిసిన్స్ అంటే పారాసెటమాల్, డోలో 650 ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ప్రిస్క్రైబ్ చేయగలరు. అంతేకాదు, ఇప్పుడు ప్రజెంట్ హోమియోపతి కానీ ఆయుర్వేదిక్ కానీ లేకపోతే ఏదైనా ఈ ఆయుష్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ 6 మంత్స్ బ్రిడ్జ్ కోర్స్ తీసుకుని మిడ్ లెవెల్ మెడికల్ ప్రాక్టీషనర్ అయ్యి అలోపతి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయొచ్చు. ఇది ఇంకొకటి ప్రపోజల్లో. అయితే దానికి అపోజ్ ఎందుకు వచ్చింది అంటే, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలి అంటే ఇంటర్లో బైపీసీ తీసుకుని 2 ఏళ్ళు పగలు రాత్రి కష్టపడి నీట్కి ప్రిపేర్ అయ్యి ఈ హైలీ కాంపిటేటివ్ ఫీల్డ్లో అసలు ఎప్పుడు ఎలా ఉంటుందనేది తెలుసు, మనకి ఎంత కాంపిటీషన్ ఉంటుందనేది తెలిసి కూడా అంత హోప్ లూజ్ అవ్వకుండా చదివి చదివి ర్యాంకు కొట్టి ఒక 4-5 ఏళ్ళు ఎంబీబీఎస్, 1 ఇయర్ హౌస్ సర్జను, ఎన్నో కేస్ స్టడీస్ థియరటికల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ చేసి పాస్ అయ్యి మళ్ళీ పీజీకి ప్రిపేర్ అయ్యి ఒక లైసెన్స్ సంపాదించాలి, ఇదంతా చేయకుండా జస్ట్ ఏదో 6 మంత్స్లో ఏదో బ్రిడ్జ్ కోర్స్ చేస్తే ఏం నాలెడ్జ్ గెయిన్ చేస్తారు? ఆల్రెడీ మన కంట్రీలో ఇలా ఇల్ అడ్వైస్ థెరపీ వల్ల లైఫ్ థ్రెటనింగ్ కేసులు చాలా చూస్తున్నాం. అదే కనుక మీరు బయట ఎక్కడైనా యూఎస్లో కానీ ఎక్కడైనా సరే మీకు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఒక డాక్టర్ ఇది లేకుండా మీరు మెడికల్ షాప్కి వెళ్ళి నాకు ఏమో తలకాయ నొప్పిగా ఉంది డార్ట్ ఇవ్వండి అంటే ఇవ్వరు. సారీ, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ రాయించుకుని అది తీసుకొస్తేనే ఇస్తారు. అంతే తప్ప జలుబుకి ఏమో సిట్రజన్ వేసుకోవాలి, ఒళ్ళు నొప్పులకి డోలో 650, తలకాయ నొప్పికి డార్టు, కొంచెం బాగా గొంతు కూడా ఇరిటేషన్గా ఉంది ఎజిత్రోమైసిన్ను కలిపి కొడితే సరిపోతుంది కదా, ఓకే ఇవన్నీ ఇచ్చేయండి అని అంటే సరే ఓకే. కొంతమంది మరీ దారుణం ఏంటంటే ఈ ఫార్మసీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ఇలాగా 10 రోజుల నుంచి బాగా దగ్గు వస్తుందండి, ఏదన్నా ఒక టాబ్లెట్ ఏదైనా ఇస్తారా అని వాళ్ళని అడుగుతారు. వీళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, అసలు వీళ్ళు వీళ్ళకి బాడీకి ఏం పడుతుంది, ఎట్లాంటి డ్రగ్ పడుతుంది, ఏది పడదు, 10 రోజుల నుంచి వస్తుందంటే మరి ఎందుకు ఉంది, ఏదైనా ప్రాబ్లమా, ఇంకా ఒళ్ళు నొప్పులు కూడా ఉన్నాయా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఇవేమీ అడగడు కదా, ఓకే దగ్గ, ఓకే ఈ బెనడ్రిల్ వేసుకో, ఈ కాఫ్ సిరప్ వేసుకో, ఈ విక్స్ తిను, ఓకే డన్ అని అనేస్తారు. ఇలా మనము ఎన్నోసార్లు కొంచెం దెబ్బతిన సందర్భాలు చాలా ఉన్నాయి. అండ్ స్టిల్ ఇప్పుడు మనము ఇంతటి దానికైతే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కోర్స్ కూడా చేయక్కర్ల, మామూలు ఫార్మసీ వాడు వాడికి ఏమో డ్రగ్గులు అవి ఇవి తెలిసి ఉంటాయి కదా, మీకు బీపీ ఉందా, ఓకే డైక్లోఫెనిక్ విత్ సోడియం వేయకూడదండి, పొటాషియం వేసుకోండి మీరు అని చెప్తారు, ఫినిష్. ఇలాంటి ఒక షార్ట్ కట్ మెథడ్స్ వల్ల ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే కేస్ స్టడీ చేసేటప్పుడు ఓవర్ మెడికేషన్ వల్ల, ఓవర్ అంటే డోసేజ్ ఎక్కువ అవ్వడం వల్ల, లేదు అనవసరమైనటువంటి మందులు వేసుకోవడం వల్ల, అసలు అది కాదు ప్రాబ్లము. కడుపు నొప్పికి అంటే అంటారు కదా, పిడుగుకి భిక్షానికి ఒకటే మంత్రం అన్నట్టు, కడుపు నొప్పికి కాలు నొప్పికి అన్నిటికీ పెయిన్ కిల్లరే వేసేయలేరు కదా, ఒక్కొక్కదానికి ఒక్కొక్క నిర్దిష్టమైనటువంటి, శంకరాభరణం శంకర శాస్త్రి గారు చెప్పినట్టు నిర్దిష్టమైనటువంటి ఒక డ్రగ్ కాంబినేషన్ ఉంటుంది, బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది, ఇలా చాలా రకాలు ఉంటాయి. సో అవేవి లేకుండా ఏదో ఇలాగ 6 మంత్స్ బ్రిడ్జ్ కోర్స్ చేసేసి అది లీగలైజ్ అయితే నార్మల్ పబ్లిక్ పరిస్థితి ఏంటి అసలు? ఒకవేళ పిహెచ్సీలు సిహెచ్సీలు సరిపోకపోతే పీజీలో సీట్స్ ఇంక్రీజ్ చేయొచ్చు కదా. ప్రజెంట్గా ఇంటరిమ్ బడ్జెట్లో హెల్త్ కేర్కి ఉన్నది ఓన్లీ 2.2% అలోకేట్ చేస్తుంది, వేరాస్ డిఫెన్స్కి 10.6% అలోకేట్ చేస్తున్నారు. అండ్ అట్ ప్రజెంట్ గవర్నమెంట్ ఓన్లీ 1.15 నుంచి 1.5% ఆఫ్ ఇట్స్ జీడిపి పబ్లిక్ హెల్త్ మీద స్పెండ్ చేస్తున్నది, అవి పెంచవచ్చు కదా. అలానే డిఫెన్స్కి తగ్గించమని ఎవరూ చెప్పరు అసలు. అయినా నాకు ఒకటి అర్థం కాదు, డిఫెన్స్కి కూడాను అంత కేటాయిస్తున్నారని వీళ్ళు చెప్పడమే తప్ప దాంట్లో అసలు ఎంత నిజంగా వాళ్ళకి వెళుతోంది అనేది నాకైతే నిజంగా డౌటే. అందులో కూడా మళ్ళీ లోటుపాట్లు ఉన్నాయి, మధ్యలో తినే బకాసురులు బోర్డంతమంది ఉన్నారు, దళారులు. సో ఈ లెక్కన మరి ఎవరు బాగుపడుతున్నట్టు? అలాంటిది అసలు మెయిన్ ఏ దేశానికైనా సరే విద్య వైద్యం ఈ రెండు రెండు ఇట్లా ఒక ఏమంటారు రెండు కళ్ళు లాంటివి, అవి బాగుంటే అన్నీ బాగుంటాయి. విద్య ఆల్రెడీ మనకేమో అసలు చండాలంగా తయారైంది, అంత బట్టి ఎడ్యుకేషన్. అలాంటిది ఇప్పుడేమో సడన్గా వచ్చేసి వైద్యం కూడాను ఏదో బ్రిడ్జ్ కోర్సులు చేసేస్తాం, ఇదేమన్నా సిబిఎస్ఈ టు ఐసీఎస్ఈ లేకపోతే స్టేట్ సిలబస్ టు సిబిఎస్ఈ మారినప్పుడు 2 మంత్స్ మ్యాథ్స్ ఈ బ్రిడ్జ్ కోర్సులు అవి చేయిస్తూ ఉంటారు, ఎందుకు దాంట్లో కొంచెం డీప్గా ఉంటుంది సబ్జెక్ట్ అని చెప్పి. అలా ఉండి కూడా చాలా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. అలాంటిది ప్రాణాలతో చిలకడ ఆడేటట్టు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు చేయాల్సిన కోర్సుని 6 నెలల్లో కంప్లీట్ చేస్తానంటే, ఐ మీన్ దట్ మైట్ బి ఎ సెకండరీ థింగ్ అంటే ఎవరూ లేకపోతే ఆప్షన్ అని ఉండొచ్చు, కానీ వీళ్ళు నిజంగా అలా తీసుకుంటారా? ఎవరూ లేకపోతే ఆప్షన్ కింద ఇస్తారా, లేకపోతే అంత దూరం ఎందుకంటే నాకు 50 రూపాయలు ఇవ్వండి నేనే రాసిస్తానంటారా? ఆబ్వియస్లీ సెకండే చేస్తారు, బికాస్ ఎవ్రీవన్ వాంట్స్ ఈజీ మనీ. అది ముఖ్యంగా పల్లెటూరు వాళ్ళకి ఏంటంటే పాపం వాళ్ళకి ఇంత ఇది ఉండదు, ఓకే ఏదో ఒకట్లే పోనీ రాసిస్తాడు కదా మనవాడే కదా అన్నట్టుగా వాళ్ళు చెప్తారు. అదొక బిజినెస్లా మారిపోయింది అనుకోండి, ఎంత మరీ ముదిరిన తర్వాత తీసుకొస్తే ఏ డాక్టర్ మాత్రం ఏం చేయగలడు, రైట్? దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం ఈ చిన్న విరామం తర్వాత.
పాట హాయ్ నమస్తే, నేను మీ మాళవిక. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగ్లాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ సిసిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల, చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఎన్ఎంసీ బిల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 6 ఇయర్స్లో చేయాల్సినటువంటి కోర్సుని ఎన్నో కేస్ స్టడీస్, థియరీ, ప్రాక్టికల్ ఇంత కష్టపడి చచ్చి చెడి సీట్ తెచ్చుకునే వరకు ఒక రకం కష్టము, తెచ్చుకున్నాక ఇంకో రకం కష్టం. అలాంటిది 6 మంత్స్లో బ్రిడ్జ్ కోర్స్ చేసేసి ప్రాక్టీస్ చేస్తే పరిస్థితి ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ చేసే ముందు, అరెన్నిటికీ మధ్య కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీకి ముందు అంటే అండర్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో నెక్స్ట్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అని ఒక కామన్ ఎగ్జామ్ కంట్రీ వైడ్ కండక్ట్ చేయాలి. ఈ టెస్ట్లో పాస్ అయితేనే అలోపతి ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ వస్తుంది. This common exam is expected to ascertain uniform quality of doctors throughout the country and serve as the basis for admission into postgraduate courses at medical institutions under this bill. అని ఒక క్లాజ్ కూడా పెట్టారు. అది కూడా ఒక ప్రపోజల్ ఉంది ఆ ఎన్ఎంసీ బిల్లో. నెక్స్ట్, దీన్ని ఎందుకు అపోజ్ చేస్తున్నారంటే, ఆల్రెడీ ఇన్ని ఎగ్జామ్స్ రాసి ఎంతో థియరటికల్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత కూడా మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి ఈ ఎగ్జామ్ పెట్టడం వల్ల ఫ్యూచర్ మెడికల్ ఆస్పిరెంట్స్ మీద అడ్వర్స్ ఇంపాక్ట్ అండ్ ప్రెషర్ ఉంటుంది అని డాక్టర్స్ ఫీల్ అవుతున్నారు. అండర్ ది న్యూ బిల్ స్టేట్స్ కెన్ ఓన్లీ అడ్వైజ్ ద ఎన్ఎంసీ, బట్ ద కౌన్సిల్ కెన్ చూస్ నాట్ టు యాక్సెప్ట్ దోస్ అడ్వైజెస్. హవెవర్, నో మెడికల్ కాలేజ్ విల్ బి సెటప్ వితౌట్ ది స్టేట్ గవర్నమెంట్స్ పర్మిషన్. ఆల్సో, నో కోర్ట్ షల్ టేక్ cognizance of offense punishable under this act except complaint filed by NMC employees. ఇది సెక్షన్ 52లో మెన్షన్ చేశారు ఈ క్లాజ్ని. దీని ప్రకారం అంటే ఒకవేళ వాళ్ళు ఫ్యూచర్లో ఫీ పెంచినా మనం ఎన్ఎంసీని క్వశ్చన్ చేయలేం. ఒకవేళ చేసినా ఎన్ఎంసీ హ్యాస్ కంప్లీట్ రైట్స్ టు ఫైల్ ఎ కంప్లైంట్ అగెన్స్ట్ యూ. సో ఇదంతా ఎలా ఉందంటే, మా ఇష్టారాజ్యంగా చేస్తాము, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నట్టు. ఇంతకుముందు మెడికల్ కాలేజెస్ ఇయర్లీ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలి, అండ్ వాళ్ళకి నంబర్ ఆఫ్ సీట్స్ అండ్ కోర్సెస్ మీద ఒక రెగ్యులేషన్ ఉండేది, బట్ ఇప్పుడు అవసరం లేదు. రికగ్నైజ్డ్ కాలేజెస్ వాళ్ళకి నచ్చిన, ఎంత నచ్చితే అంత అన్ని సీట్స్ని అట్టు పెట్టుకోవచ్చు, నచ్చిన కోర్సెస్ కరికులంలో యాడ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు మన చైతన్య, నారాయణ ఇవి ఉన్నాయి కదా, దీంట్లో ఒకే క్లాస్లో 100 మందిని కుక్కినట్టు ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఎలా అంటే, సపోజ్ అలోపతి, హోమియోపతి, ఇవన్నీ ఉంటాయి కదా, వీటిల్లో ఏదైనా ఒక కామన్ సబ్జెక్ట్ సిలబస్ని గనక వాళ్ళు చేస్తే ఇంకా అందరికీ ఒకటే లెక్చర్ పెట్టేస్తే సరిపోతుంది. ఇంత ఇంత మనం ఫీజులు అంటే ఇంత ఇంత జీతాలు పెట్టి లెక్చరర్స్ని పెట్టడం ఎందుకు అనుకున్నారనుకోండి, ఒకటే దాంట్లో అందరినీ. ఇప్పుడు మనకి ఎంపీసీ బైపీసీ వీళ్ళందరికీ కామన్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఈ సారీ సాంస్క్రిట్, ఇప్పుడు తెలుగు కూడా లేదు కదా, దౌర్భాగ్యం. ఈ రెండిటికి ఏం చేస్తారంటే కామన్ క్లాస్ పెట్టేస్తారు, ఇంత ఇంతమందిని కుక్కేసి ఒకటేసారి. ఎందుకంటే ఇటు తెలుగు అందరికీ ఒకటే కదా సబ్జెక్టు, ఆర్ సాంస్క్రిట్ ఆర్ ఇంగ్లీష్. సో అందుకని అందరూ ఒకటేసారి వినేస్తారు అన్న ఉద్దేశంలో అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మొత్తం చాలా కాంపాక్ట్గా అయిపోతుంది, మెడికల్ కాలేజెస్ మీద ఉన్నటువంటి స్క్రూటినీ కూడా తగ్గిపోతుంది. ఈ బిల్ వల్ల డాక్టర్సే కాదు మనం అంటే కామన్ పీపుల్ కూడా చాలా నష్టపోతాం. మనకి అందుతున్నటువంటి వైద్యం సరైనదా కాదా అనేది కూడా మనకి తెలియదు అప్పుడు. అంటే ఒక క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరైతే ఉంటాడో తను, ఇదిగో నీకు ఇది వచ్చింది, ఆస్టియోపోరోసిస్ ఉంది, లేకపోతే ఇంకొక రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, ఆర్ ఎనీథింగ్, నీకు బీపీ ఉంది, షుగర్ ఉంది, ఏదైనా చెప్పితే ఓకే, హీస్ క్వాలిఫైడ్ ఎనఫ్, ఇన్నేళ్ళు చదివాడు, ఇంత చేశాడు, ఇదిగో ఈ డయాగ్నోసిస్ రిపోర్ట్ చూశాడు, ఇట్లా మనకు ఒక నమ్మకం ఉంటుంది. వేరే ఇంకా నెక్స్ట్ మనకు అది ఉండదు. ఎందుకంటే 6 నెలలు బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాడు కూడా జడ్జ్ చేస్తుంటే ఇంక మనం ఏం చేయగలం? అది. సో వీ హ్యావ్ ఎ రైట్ టు నో అండ్ వీ హ్యావ్ ఎ రైట్ టు సే నో. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ ఎవరికైనా సరే దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే ఈ బిల్ కరెక్ట్గా లేదు అని అనుకున్నప్పుడు మనం వాయిస్ రేస్ చేయొచ్చు అన్న ఉద్దేశంలోనే వాళ్ళు కావాలనే అపోజ్ చేస్తూ ఉన్నారు. అండ్ కొంతమంది ఏంటంటే ఒక విధంగా అంటే ఆన్ పాజిటివ్ సైడ్ కనుక చూస్తే ఎందుకు ఈ బిల్ని వీళ్ళు తీసుకొద్దాం అనుకున్నారంటే 50% మాత్రమే గవర్నమెంట్ దగ్గర పెట్టి 50% ఏమో వీళ్ళ మన ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి అట్లా చేయడం వల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరుగుతుంది, చాలామందికి అందుతుందని. కానీ ఇప్పుడు రిజర్వేషన్ అయినా లేకపోతే డబ్బులు పెట్టినా ఏదైనా సరే 50-50 ఉండేసరికి ఏమవుతుంది, ఇష్టారాజ్యంగా మామూలుగా కొంచెం గొప్ప ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఓకే, బట్ ద సెకండ్ బెస్ట్ వాళ్ళకి క్రీమీ లేయర్ కాకుండా సెకండ్ బెస్ట్ వాళ్ళకి అసలు ఎటువంటి ఒక చదివే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. ఎవరు అంత ఎఫర్ట్ చేయగలరు 2 crores 5 crores పెట్టి? ఇప్పుడైతే ఇంకా పెరిగింది. నేను చెప్పేది ఒక 4 years బ్యాక్ సంగతి, మాకు తెలిసిన వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి. సో అవన్నీ చూసుకుంటే కనుక ఇట్స్ రియల్లీ వెరీ టఫ్. కాబట్టే దీని గురించి ఒక ఇష్యూ చేసి లేకపోతే ఒక యాజిటేషన్ చేసి ఎలాగైనా సరే దాన్ని రద్దు చేయాలి అనే విషయంగా అనుకున్నారు. అయితే డాక్టర్ గారితో నేను మాట్లాడినప్పుడు ఆయన కూడా అన్నది అదే, మాకు అసలు మీడియా కవరేజ్ కూడా ఉండట్లేదు, మేము కొన్ని రోజులుగా దీన్ని వ్యతిరేకిస్తున్నా కూడాను, అండ్ మాకు ఎటువంటి పొలిటికల్ సపోర్ట్ కూడా లేదు. మిగతా ఎవరైనా సరే ఏదైనా చేస్తే, ఇప్పుడు ఒక రిజర్వేషన్ సంగతో లేకపోతే ఏదైనా ఒక అన్యాయం ఏదైనా జరిగినప్పుడు సంగతో అట్లాంటివి ఏమైనా ఉంటే అట్లీస్ట్ వాళ్ళకి ఇది ఉంటుంది, మాకు అసలు ఏ సపోర్టు లేదు. సో మమ్మల్ని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు అని పాపం చాలా ఫీల్ అవుతూ చెప్పారు. సో నాకు అనిపించింది అంటే వీళ్ళు ఇంత కష్టపడి చదివే వరకు ఉండి ఇప్పుడు ఏంటి, డాక్టర్స్ పెరగాలి జనాభా పెరిగినప్పుడు ఎస్ వి డు అడ్మిట్, అప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. కానీ దానికి బిల్లుని ఇలా ప్రవేశపెట్టడం ఎంతవరకు ఇది కరెక్ట్ అయినటువంటి ఒక సొల్యూషన్ అని అనుకుంటున్నారు? 6 సంవత్సరాలు చదివేటటువంటి ఎంబీబీఎస్కి బదులు కాంపౌండర్లకి, ల్యాబ్ టెక్నీషియన్స్కి, ఆర్ఎంపీలకి, పిఎంపీలకి, తర్వాత ఈ కార్డియాక్ ఈసీజీలు అవి తీసేవాళ్ళు ఉంటారు కదా, రేడియాలజిస్టులు, ప్యాథాలజిస్టులు, ఇలా ఎవరైనా సరే, అసలు అంటూ కొద్దో గొప్ప దాంట్లో ప్రవేశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక 6 months బ్రిడ్జ్ కోర్స్, కేవలం 6 months బ్రిడ్జ్ కోర్స్ తోటి డాక్టర్ లైసెన్స్ ఇచ్చేస్తే దానివల్ల ఏంటంటే 6 సంవత్సరాలు చదివిన డాక్టర్స్కి ఖచ్చితంగా అది అన్యాయమే కదా. అంత లక్షలు పోసో లేకపోతే కోట్లు పోసో చదివారా లేదనేది కూడా కాదు, ఎంత కష్టపడి చదివారు అనేది. ఎందుకంటే నేను చూశాను పర్సనల్లీ వాళ్ళు ఎంత పర్సనల్ లైఫ్ని ఫోర్గో అవుతారు అనేది నాకు తెలుసు, నేను చూశాను. సో అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఒక థ్రెట్టే అది. అండ్ మెయిన్ ఏంటంటే 50% ప్రైవేట్ కాలేజెస్కి 50% మాత్రమే ఈ చదువుకునే వాళ్ళు మంచి మెరిట్ స్టూడెంట్స్కి అన్నప్పుడు ఆ 50% ప్రైవేట్ కాలేజెస్కి ఏదైతే వెళ్తుందో ప్రైవేట్ కాలేజెస్ అన్నీ కూడా పొలిటీషియన్స్వే, సో వాళ్ళు ఇంకా డబ్బు చేసుకోవడం తప్ప ఇంకొకటి లేదు. ఇప్పటికీ ఎప్పుడైనా సరే రాజకీయ నాయకులకి సూపర్ డూపర్గా వైద్యం అందుతుంది, వాళ్ళంతా బాగానే ఉంటారు. ఎప్పుడైనా సరే సామాన్య జనాలే నకిలీ వైద్యం వల్ల ఎక్కువ చచ్చిపోయేది, ఎందుకంటే దే కెన్ ఎఫర్డ్ ఎనీ ఇంటర్నేషనల్ మెడిసిన్. కానీ రూరల్ ఏరియాస్లో ఉన్న మామూలు సామాన్య ప్రజలు దే కాంట్ ఎఫర్డ్. సో అందుకని వాళ్ళకి నిజంగా ఇది ఒక థ్రెట్ అవుతుంది. అలాగే అంతగా కాకపోతే వైద్య సీట్లు ఏవైతే ఉంటాయో వాటిని పెంచాలి తప్ప నకిలీ వైద్యంని ఎలా మీరు ఎన్కరేజ్ చేస్తారు అని అడిగారు నేను మాట్లాడాను డాక్టర్ గారు. అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో 85 ఉంటే ఇప్పుడు దాన్ని 50% తగ్గించడం వల్ల మెరిట్ ఆర్ ర్యాంక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అంటే మరీ టాప్ ర్యాంకర్స్ అయితే ఓకే, బట్ ద సెకండ్ బెస్ట్ వాళ్ళకి సీట్లు టోటల్గా తగ్గిపోతాయి, ఫ్రీ సీట్స్. సో పేద విద్యార్థి ఎప్పటికీ డాక్టర్ అవ్వలేడు. అండ్ ఆ 50% శాతం సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని 2-5 crores వరకు ఒక్కొక్క సీట్ని అమ్ముకోవడానికి ఈజీగా ఇంకా వాళ్ళకి ఒక రాచబాట వేసినట్టే. అండ్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ ఎగ్జామ్ వల్ల చాలామంది మెడికోస్కి నష్టమే, ఎందుకంటే ఆ ఎగ్జామ్లో చాలా తిరకాసులు ఉంటాయి. సో మెరిట్ స్టూడెంట్స్కి ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. నకిలీ డాక్టర్స్కి ఏమో లైసెన్స్ ఇచ్చి మరీ ప్రజల ఆరోగ్యాన్ని ముప్పులో వేస్తారు. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ని దానికి పేపర్ని సెట్ చేసేది ఎవరు? మళ్ళీ ఈ ఎవరైతే నాన్ మెడికల్ వాళ్ళు ఉన్నారో, ఎందుకంటే వాళ్ళే కదా చెప్పారు 25 మందిలో 20 మాత్రం ఖచ్చితంగా అవుట్ ఆఫ్ మెడికల్ ఫీల్డ్, ఒక 5 మెంబర్స్ మాత్రమే మెడికల్ వాళ్ళు ఉంటారని. సో వీళ్ళందరూ కలిసి సెట్ చేసే పేపర్లో, నెక్స్ట్ ఎగ్జామ్ పేపర్లో ఎవరైనా సరే ఏమనుకుంటారు? ఆబ్వియస్లీ ఇది అవ్వదు అని అనుకుంటారు కదా. వాళ్ళకి అసలు ఆన్సర్లు తెలియదు, క్వశ్చన్లు తెలియదు, ఏం రాస్తారు ఏం చేస్తారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనివాడు పేపర్ కరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో, పేపర్ సెట్ చేయడం కూడా అలాంటి వాళ్ళు చేస్తారు. కాబట్టి ఆ ఎగ్జామ్, ఇంత 6 ఏళ్ళు చదివిన చదువు కాస్త ఆ ఎగ్జామ్ డిసైడ్ చేస్తుంది మనం ప్రాక్టీస్ పెట్టాలా, పీజీ చదవాలా వద్దా అనేది. బట్ చిన్న చిన్న ఆర్ఎంపీలు, పిఎంపీలు, ల్యాబ్ టెక్నీషియన్లు వీళ్ళకి మటుకు 6 నెలల కోర్సే డిసైడ్ చేసేస్తుంది వాళ్ళు డాక్టర్ అవ్వచ్చు అని. హౌ ఫేర్ ఈజ్ ఇట్? అందుకని వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. ఇదండి స్థూలంగా మెడికల్ బిల్కి సంబంధించినటువంటి విషయం. అండ్ ఇది వాళ్ళ చిత్రం బళ్ళా రవిచిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళా రవిచిత్రంలో మరో విషయంతో మీ ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళా రవిచిత్రం కార్యక్రమం. ఆగస్ట్ 27, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
మన్నుతో పుట్టుకొచ్చిన మట్టి దేవతే పొట్టమ్మ, పసుపు కుంకుమల పసిడి రూపమై కనిపించే గౌరమ్మ, ఇంద్రధనసులా ఇంపుగా పూసి ధరణి చేరనే బతుకమ్మ, కన్న ఊరికి కదలి వచ్చనే ఆత్మగల్లమా చెల్లెమ్మ, యాదాదికి రానే వచ్చే అడివమ్మ పువ్వులనిచ్చే తెలంగాణ పల్లె పల్లె పండుగనే తెచ్చేనే. ఏడు గుమ్మాడి గుణుక పూలు
ఓమా బతుకమ్మ,
బంతి పూలు
ఓమా బతుకమ్మ,
అక్క చెల్లెళ్ళ ఆనందాలు
ఓమా బతుకమ్మ,
సంబరాలే ఓమా బతుకమ్మ,
సంతోషం కలగలిసి వచ్చిందే పండుగ
ఓమా బతుకమ్మ, పూ
పూల పండుగ ఓ మా బతుకమ్మ, పూల పండుగ ఓ మా బతుకమ్మ,
పూల పండుగ ఓ మా బతుకమ్మ.
గట్టలుగా చేసి పచ్చని పందిట్లో పూలను పేర్చేసి సొగసుల బన్నెల్లో వరుసలు ఎన్నెన్నో ముచ్చట్లో మునిగి తేలే నవ్వుల ముత్యాలే రాలే బతుకమ్మ ముస్తాపై మురిసింది వేళ.
అడుగులేసనే ఓ రాసకుమారి డప్పుల్లా సప్పుడుకు పొడమి పులకరించనే ఓ ಬಿಸಿಲು ಕಲ್ಲಾದತ ಕೂಡಿ ಮುನ್ನೋಲ್ಲಂ ಬಿಡದೀಸಿ ಮನಲಾನು ಎಲ್ಲ ಕೇಂದುಗ ಬಟ್ಟೆ ಬಚ್ಚೆ ಏಡಾದಿ ಕೊಚ್ಚ